ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11-12 వాక్యాలు నేను చదువుతాను. అన్యాయం చేయువాడు ఇంకనూ అన్యాయమే చేయనిమ్ము. అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిమ్ము. నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిమ్ము. పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఈ ప్రకటన గ్రంథం చివరి భాగంలో ఈ మాటలు మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన మాటలు. ఇక్కడ ఏముందంటే, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, నేను వచ్చినప్పుడు మీ క్రియలకు తగినట్లుగా మీకు జీతం ఇవ్వాలి కదా. మీకు జీతం ఇద్దామని త్వరగా వస్తున్నాను. అంతకుముందు వాక్యాన్ని మనం గమనించినట్లయితే, అపవిత్రుడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండు, పవిత్రుడు ఇంకనూ పవిత్రత్వానికి రావాలి, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడు అవ్వాలి. నీ క్రియల చొప్పున నీకు జీతం ఇస్తాను, నేను త్వరగా వస్తున్నాను అని ప్రభు రాకడను గురించి చెప్తూ మనకు ఆయన ఇచ్చే ప్రతిఫలాల గురించి కూడా చెప్తున్నాడు. మరి ఇంకనూ అని ఆ ఒక్క వాక్యంలోనే 4 సార్లు ఆ పదం ఉపయోగించబడింది. ఇంకా అపవిత్రుడుగానే ఉంటాడంట అపవిత్రుడు, అక్రమస్తుడు ఇంకా అక్రమస్తుడుగానే ఉంటాడట. వానికి తగిన ప్రతిఫలం వానికి, కానీ ఇంకా పరిశుద్ధత ఇంకా నీతి అనుసరించే వాళ్ళకు తగినటువంటి ప్రతిఫలం రివార్డ్ అనుగ్రహిస్తానని దేవుని వాక్యం హెచ్చరిస్తామండి. ఈ రోజున సంఘానికి ఆ పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, మీరు ఎంత పరిశుద్ధతలో నడిస్తే, ఎంత నీతిగా నడిస్తే, అంతకంతకి దానికి తగిన ప్రతిఫలాన్ని మీరు పొందుతారు. ఎప్పుడూ కాదు, త్వరగా వస్తున్నాను అంటున్నాడు. ఆయన బయలుదేరాడు మనకిచ్చే ప్రతిఫలాన్ని ఇవ్వాలని. మీరు ఇంకనూ అపవిత్రులుగానే ఉంటున్నారా, లేక ఇంకనూ పవిత్రతలోనికి వస్తూ అంతకంతకి నీతిగా ఎదుగుతున్నారా అనే ప్రశ్న మనం ఈ రోజున వేసుకోవాలి. యోగ చరిత్రలోకి వెళ్ళి మనం ఒకసారి చూస్తే 2వ అధ్యాయం 3వ వాక్యంలో దేవుడు యోబును చూసి ఒక మాట అంటున్నాడు. యోబు ఇక్కడ నిల్చున్నాడండి, సాతానుగాడు ఇలా నిల్చున్నాడు, దేవుడు ఇక్కడ నిల్చున్నాడు. ఒరే సాతాను, ఈ యోబుని గురించి నువ్వేమన్నా ఆలోచించవా? ఈ యోబు ఎవరనుకున్నావు? యోబు జీవితం అనుకున్నటువంటి కంచ, ఆ కుటుంబం అనుకున్న కంచ తీసేయమని నన్ను విసిగించావు కదా నువ్వు అకారణంగా. నేను కంచె తీసేశాను కదా, అయినను ఇంకా ఇతను యథార్థవంతుడై ఉన్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఇంకనూ యథార్థవంతుడై ఉన్నాడు. నేను ఆరోగ్యం ఇచ్చినప్పుడు ఎంత యథార్థంగా ఉన్నాడో, అనారోగ్యంలో కూడా అంతే యథార్థంగా ఉన్నాడు. నేను కంచె వేసి కాపాడినప్పుడు ఎంత యథార్థంగా ఉన్నాడో ఇప్పుడు ఇంకా యథార్థంగా ఉన్నాడు. కంచె తీసివేసిన అని యోబును గూర్చి దేవుడు సాతానుగాడితో సాక్ష్యం చెప్తున్నాడు. ఇంకనూ యథార్థత, నీవు మనసును మార్చుకొని ప్రభువును నమ్ముకొని యథార్థంగా ప్రవర్తించాలని కోరుకొని యథార్థంగా ఉన్నావు, కానీ కొన్ని సమస్యలు వచ్చినప్పుడు, కొన్ని కోరికలు కొన్ని ఆశలు పుట్టినప్పుడు నీవు యథార్థంగా ఉన్నావా? దేవుని దృష్టికి నీవు ఇంకా యథార్థంగానే ఉన్నావని ఒక సాక్ష్యాన్ని పొందాలి. ఎందుకో తెలుసా? ఇంకా పరిశుద్ధతలోకి ఇంకా నీతికి నువ్వు ఎదిగేటట్లు ఆయన వచ్చినప్పుడు నీకు తగిన ప్రతిఫలం అనుగ్రహించేటట్లు నువ్వు ఇంకా ఇంకా యథార్థతను కోరుకోవాలి. మీ వ్యక్తిగత జీవితాలలో యథార్థత అనేది ఒక పరీక్ష, సిన్సియారిటీ. తన భార్య ఏమంటుందో తెలుసా? అయ్యా, నీకు శరీరం అంతా పుండ్లు వచ్చాయి, గజ్జి పట్టింది నీకు, గజ్జి చిల్ల పెంకు తీసుకొని గోక్కుంటున్నావు, రక్తము నీళ్లు కారుతున్నాయి నీ పుండ్లలో, నిన్ను చూస్తేనే అసహ్యంగా ఉంది, దేవుణ్ణి దూషించి చావుడిపోయావా? ఇంకనూ నీవు యథార్థంగా ఉన్నావేమిటి? ఓ ప్రక్కన దేవుడు చెప్తున్నాడు, ఇంకనూ ఇతను యథార్థంగానే ఉన్నాడు ఇన్ని బాధల్లోనూ. ఓ ప్రక్కన భార్య చెప్తుంది, నీవు ఇంకా యథార్థంగా ఉన్నావేమిటయ్యా? ఈ యథార్థతో నువ్వు ఏమి సాధించావు? నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడు అవ్వాలి, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధతలోకి రావాలి. ఎందుకంటే నేను త్వరగా వస్తున్నాను. ఇప్పుడు మీకున్న యథార్థత చాలదు, ఇంకా యథార్థతలోకి నీవు నడవాలి. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా. ఒకసారి నేను విజయవాడ రైల్వే స్టేషన్లో ఉన్నాను, మద్రాసుకు వెళ్తున్నాను, మహాసభలు అంటే వెళ్తున్నాను. ఒక 20 ఏళ్ల క్రితం ఎవరో ఒక అతను నా దగ్గరకు వచ్చి, మీరు మద్రాసుకు వెళ్తున్నారా, మీరు మహాసభలకు వెళ్తున్నారా అని అడిగాడు. అవును అన్నాను. అలాగైతే అక్కడున్న పాస్టర్ గారికి ఈ 500 రూపాయలు తీసుకెళ్ళి ఇవ్వండి కానుకని, నేను చెప్పాను నేను ఇచ్చినట్టుగా ఇవ్వండి అన్నాడు. సరే నేను తీసుకున్నాను. నేను ఒక 100 రూపాయలు ఇవ్వాలని అనుకుని వేరుగా పెట్టా, ఈయన 500 నాకు ఇచ్చాడు, ఆయన ఇచ్చినట్టు ఇవ్వమని. నేను అక్కడికి వెళ్ళి ఏం చేశాను, 600 నేను ఇచ్చినట్టు ఇచ్చాను. ఇచ్చాను, ఆయన నన్ను ప్రార్థన చేశాడు. కానీ ఆ సభల 4 రోజులు కూడా ఏ ఆశీర్వాదం నేను అనుభవించినట్టు నాకు తెలియదు. అందరూ పాటలు పాడుకుంటుంటే నాకు కోపం వస్తుంది, కాదు భక్తులు వీళ్ళంతా అని. అందరూ ఆత్మలు ఆరాధిస్తుంటే వాళ్ళ మీద కోపం వస్తుంది. చివరికి శనివారం రాత్రి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇలా తప్పు జరిగింది, నేను వస్త్రంలో ఇచ్చింది వందని మీకు, అలా నాయన 500 ఇచ్చారని చెప్పేద్దాం అనుకున్నా. ఆ తలుపు దాకా పోయి, ఒకవేళ నేను ఇప్పుడు చెప్పాను అనుకో, ఇంకెప్పటికైనా నా మీద ఇట్లాంటి అనుమానం పెట్టుకుంటాడు కదా ఈయన, దేవుడు తెలుసులే చెప్పకపోతే ఏమైంది అని మళ్ళీ వచ్చేసానికి. ఇక ఆదివారం ఆరాధన జరుగుతూ ఉందండి, నా మనస్సు నెమ్మది లేదు, ఆత్మ రావటం లేదు, ప్రార్థన రావటం లేదు, వాక్యం మీద ఆనందం లేదు. అందరూ దైవ దైవ సేవకులు వచ్చి ప్రయత్నం ప్రయత్నం అంటుంటే సరేలే అంటున్నా. చికాకు. ఆరాధన జరుగుతూ ఉంది. నేను తిన్నగా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద ఉండి, అయ్యా అయ్యాని కన్నీళ్ళు పెట్టా. ఏంటి అన్నాడు. ఆ ఏం లేదు, ఇట్లా మీకు అబద్ధం చెప్పాను, నేను ఇచ్చింది వందేను, ఆ ఫలానా ఆయన మీకు 500 ఇవ్వమన్నాడు, అది ఇచ్చాను. ఆహా ఇచ్చాడా, మరి అదే ఆ రోజు చెప్పలేదు. అదే నేను యథార్థత లేకుండా, యథార్థత లేకుండా పెద్ద భక్తుల్లాగా ప్రవర్తించాను అయ్యా నీ దగ్గర. ఏమో త్యాగం చేసేసి నీకు 600 ఇచ్చినట్టు ఇచ్చానయ్యా అన్నా. ఇంకెప్పుడు చేయబోకనైనా అది చేస్తే నీకు ఆశీర్వాదం ఉండదు. యథార్థతలో నువ్వు ఎదగాలి, కానీ ఉన్న యథార్థతని పాడు చేసుకుని ఆశీర్వాదానికి నువ్వు దూరం కాకూడదు, జాగ్రత్త అని తల మీద చేయించి ప్రార్థన చేస్తున్నాడండి. ప్రార్థన చేస్తూ ఉండగానే పరిశుద్ధాత్ముడు నా మీదకి దిగొచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు పరిశుద్ధాత్ముడు బలంగా నా మీదకి దిగొచ్చాడో 2 సార్లు ఎగిరెగిరి పాట, 3 మనుషులు నన్ను పట్టుకోలేకపోయారు. 3 రోజులు అనుభవించని ఆ ఆత్మాభిషేకం, దేవుడిచ్చే ఆ ఈవు, దేవుడిచ్చే శాంతి సమాధానం, దాన్ని పూర్తిగా పోగొట్టుకుని 3 రోజులు ముచ్చుమొహంలాగున్నా. 4వ రోజు నా ముఖంలో కళ్ళు వచ్చింది. ఎందుకంటే యథార్థతని కోరుకొని ఇక మీద ఎప్పుడు ఇలా చేయకూడదు, ఇంకా నేను యథార్థవంతుడిగా కావాలని ఆశపడి ఆ పక్షంగా నేను తీర్మానం చేసుకున్నప్పుడు, ఒప్పుకున్నప్పుడు దేవుని సన్నిధిలో, దైవ సేవకుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు నాకు ఆయన ఇచ్చిన ఆశీర్వాదం ఈరోజు వరకు నాకు గుర్తు. మీ జీవితాలలో డబ్బు విషయంలో కానివ్వండి, నీ కుటుంబ జీవితమే కానివ్వండి, నీ పిల్లల విషయంలో కానివ్వండి, నీ స్నేహితులతో మాట్లాడేటప్పుడు కానివ్వండి, నీ నోట యథార్థత ఉందా లేదా? నువ్వు మాట్లాడేది నీ హృదయంలో ఉన్నదా లేక ప్రజల్ని మభ్య పెట్టే మాట? సిన్సియారిటీ, యథార్థత. అందుకని దేవుని వాక్యం అంటుంది యథార్థవంతుడు ఇంకా నువ్వు యథార్థంగా ఉండనిమ్ము. ఆమేన్, హల్లెలూయా. నేను త్వరగా వస్తున్నాను. వాని వాని క్రియల చొప్పున, వాని వాని పలుకులు మాటల చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చినట్టుగానే వస్తున్నాను. నా న్యాయ తీర్పు ముందు ప్రతి వ్యక్తి నిలబడాలి. కనుక భయముతో వణుకుతో తమ వ్యక్తిత్వాల్ని, ఆశీర్వాదాల్ని జాగ్రత్త చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి యేసు ప్రభు ఒక దారిని వెళుతున్నాడండి. వెళ్తూ ఉన్నప్పుడు ఒక ఐశ్వర్యవంతుడైన వాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి భూమకుడా, నేను పరలోక రాజ్యానికి వారసుడు అవ్వాలంటే, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే ఏం చేయమంటావు అని యేసు ప్రభుని అడిగితే యేసు ప్రభు ఏమన్నాడు? ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ఆజ్ఞను గైకొను అన్నాడు. ఇతను వెంటనే ఏమన్నాడు తెలుసా? అయ్యా, నీ ధర్మశాస్త్రంలో ఉన్న వాటిని అన్నిటినీ తూచా తప్పకుండా గైకొని ఉన్నాను చిన్నప్పటి నుండి అన్నాడు. అప్పుడు యేసు ప్రభు మరొక మాట అన్నాడు, నీకు ఇంకా ఒక కొదవ ఉంది. ఏమిటో చెప్పు బాబు, అది చేస్తాను అన్నాడు. ఏమీ లేదు, నీ ఆస్తినంతా అమ్మి పేదలకు పంచిపెట్టి పరలోక రాజ్యపు నివాసం, పరలోక రాజ్యపు అర్హత నీ కలుగుతుంది అని అన్నాడు. అతను మనస్సులో నొచ్చుకుని ఇక మరెన్నడూ యేసయ్యను కలవకుండా తిరిగి చూడకుండా అంతు లేకుండా వెళ్ళిపోయాడట. ఈ వాక్యాన్ని నేను చదివినప్పుడు యేసయ్య చెప్పిన మాటలో ఉన్న ఆంతర్యం ఏమిటంటే ధనాపేక్ష, ధనాన్ని గురించినటువంటి వ్యామోహం అతని జీవితాన్ని పరలోక రాజ్యానికి అర్హత లేకుండా చేసేస్తుంది. నీ ధనం ఉందే, నీ ఐశ్వర్యం ఉందే, అది పరలోకంలో దాచుకో. పరలోకంలో నీ ధనం, నీ ఐశ్వర్యం ఉందనుకో, నీ హృదయం కూడా అక్కడే ఉంటుంది. నీ ధనం ఎక్కడుందో అక్కడ నీ హృదయం ఉంటుంది. ఇప్పుడు ధర్మశాస్త్రానుసారంగా నీవు జీవిస్తున్నానని చెప్తూ ఉన్నా నీకు ఇంకా కొదువ ఒకటి ఉంది. అదేమిటంటే ధనాపేక్షలో నుంచి నువ్వు విడుదల పొందాలి. డబ్బుని ఎలా సంపాదిస్తామా, ఏ మాయమాటలు చెప్తామా, ఏ మోసాలు చేస్తామా, ఏ విధంగా సంపాదించి డబ్బులు పోగు చేస్తామా అనే దృష్టి కొంతమందికి ఉంటుంది. ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి. ఒక వ్యక్తి అలాగే సంపాదించాడండి. ఇద్దరు మగపిల్లలు, ఒక ఆడపిల్ల, ముగ్గురిని సెటిల్ చేశాడు. ముగ్గురికి మంచి ఇళ్ళు కట్టించాడు. డబ్బు సంపాదించి సంపాదించి సంపాదించి, నాలుగు చేతులు రెండు చేతులతో సంపాదించి చక్కటి ఇళ్ళు కట్టాడు. స్థలాలు కొని, ఇళ్ళు కట్టి, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి, అందరిని ఎక్కడోళ్ళు అక్కడ సెటిల్ చేసేసి ఆనందంగా ఉంటున్న రోజుల్లో సడన్గా ఇతనికి క్యాన్సర్ పుండు ఒకటి పుట్టింది. క్యాన్సర్ పుండు పుట్టి హాస్పిటల్లో పడనోవాలని బాధలు పడుతున్నాడు. ఆ సమయంలో పిల్లల్ని చూడాలని, మనవల్ని మనమరాళ్ళని చూడాలని ఆశపడి కబురు పెడితే ఏ ఒక్కరూ తిరిగి చూసిన వాళ్ళు కాదు. ఏదో ఒక చాకు, ఏదో ఒక చాకు చెప్పి వచ్చే వారం వస్తామని చెప్పండి, ఇప్పుడు కుదరలేదు, నాకు లీవ్ దొరకలేదని చెప్పండి, పిల్లలు ఇప్పుడే స్కూల్లో చేర్చాలని చెప్పండి, వస్తామని చెప్పండి, వస్తామని చెప్పండి చెప్పండి అంటున్నారు కానీ రావట్లేదు. ఇతను పడకలో పడుకొని క్యాన్సర్ పుండు బాధ కంటే కూడా తన పిల్లలు తను వచ్చి చూసి ఆదరణ మాట ఒక్కటి చెప్పలేదని, క్యాన్సర్ పుండు కంటే ఉన్న కంటే బాధ కంటే కూడా ఈ బాధ తనకి ఎక్కువైపోయి భార్యను పట్టుకుని వాళ్ళు వస్తారా, వాళ్ళకి ఏం చేశాను నేను, వాళ్ళకి వస్తారా, చేయవలసిందల్లా చేశాను, సంపాదించింది వాళ్ళ కొరకు, నేను కష్టపడింది వాళ్ళ కొరకు, వడ్డీ వ్యాపారం చేసింది వాళ్ళ కొరకు, ఆస్తులు సంపాదించింది వాళ్ళ కొరకు, వాళ్ళు వస్తారా, నన్ను చూస్తారా ఈ స్థితిలో అని ఏడ్చి ఏడ్చి ఇక్కడి 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 కుమిలిపోతున్నారట. అంతలో యేసుప్రభు నమ్ముకున్న ఒక సహోదరి హాస్పిటల్కి ఎవరికో బాగలేకుంటే ప్రార్థన చేద్దామని వెళ్ళి ఈయన కూడా ప్రార్థన చేసింది. ప్రార్థన చేస్తా 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 ఉందట. ఆ ప్రార్థన చేసేటప్పుడు తన మనసులో అనుకుంటున్నాడంట, ప్రభువా నీవు సజీవుడవైన దేవుడు అని ఈమె గారు చెప్తున్నారు, నేను లోకం శాశ్వతమని, ఆస్తి శాశ్వతమని, ఈ బంధువులు రక్త సంబంధులు, పిల్లలు పిల్లలు పిల్లలని ఇంతవరకు నేను ప్రాకులాడాను, వాళ్ళకి చేయవలసిందల్లా చేశాను, ఎందుకో నా మనసులో ఈ రోజున నాకున్న ఆస్తి అంతా నీ సేవలో ఖర్చు పెట్టేయాలని అనిపిస్తుందయ్యా, నేను వాళ్ళకి చేయాల్సిందల్లా చేశాను, కనీసం తల్లిని కానీ తండ్రిని కానీ అనారోగ్యంలో క్యాన్సర్తో బాధపడుతున్న నన్ను కూడా చూసేదానికి వాళ్ళకి మనసు లేదు, ఇక నేను వాళ్ళకి ఉన్న ఆస్తిని ఎందుకు ఇవ్వాలి అని మనసును విరక్తి పోటీ ప్రార్థన చేసుకుని ప్రార్థన చేసుకుని ఈ ఆస్తి అంతా దేవుని సేవ ఖర్చు పెట్టేస్తానయ్యా, నన్ను బ్రతికిస్తే అని ప్రార్థన చేసుకున్నాడట. ఇలా తీర్మానం చేస్తూ ఉన్నప్పుడే ఎవరో తనని పొట్ట మీద ఇట్లా ముట్టినట్టు అనిపించిందట. కళ్ళు చూస్తే భార్య కానీ ఈ ప్రార్థన చేసే ఆమె కానీ కళ్ళు మూసుకొనే ఉన్నారట. ఈ పొట్టని ఇప్పుడు ముట్టింది ఎవరా అని అనుకొని మళ్ళా కళ్ళు మూసుకుంటే, నా ప్రేమైన సహోదరులారా, ఆ రోజు నుండి ఏమి తిన్నా వంట పడుతుంది, శరీరంలో ఇమడుతుంది. ఒక నెల రోజులు తిరగక మునిపే అతను లేచి నడవగలిగాడు. ఆమె నడిచిన వ్యక్తి ఏమంటున్నాడో తెలిసినా, అయ్యా నేను ఫలానా బ్యాంకులో కొంత బంగారు దాచాను, అది దేవుడికి ఇచ్చేస్తాను, ఇంకా నువ్వు మిగిలి ఏదైనా ఉంటే నా ప్రభు సేవకు సమస్తము దారిపోస్తాను, ఎందుకంటే క్యాన్సర్ జబ్బులో ఉన్న నన్ను ఆయన బాగు చేశాడు, నా ఆపద నుంచి నన్ను విడిపించాడు, నా పిల్లలు నన్ను చూడలేదు, భార్య కూడా ఒక్కొక్కసారి ఆశ్రయించుకుంది నన్ను, నాకు యేసయ్య తప్ప ఎవరూ లేదు అని తీర్మానం చేసుకుని ప్రభువుకు తన జీవితాన్ని అర్పించుకున్నట్ట ఆయన స్వయంగా సాక్ష్యం చెప్తుంటే నేను విన్నా. ఇంకా 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 నా దేవునికి నేను ఏమి చెయ్యాలి? అతను చాలా భక్తుడిలాగా వచ్చాడు యేసుప్రభు దగ్గరికి, నా అంతటి భక్తుడు ఎవరు ఉండరు అన్నట్టుగా వచ్చాడు. కానీ ప్రభు అంటాడు, నీకు ఇంకా కొలువు ఒకటి ఉంది, నువ్వు ఇంకా చేయవలసింది ఒకటి ఉంది, అది నువ్వు చేసావా? దాచుతున్నావు ఎవరి కొరకు? పోగు చేసి పెడుతున్నావు ఎవరి కొరకు? ఆమేన్. మీకు ఇంకా కొదువు ఉన్నది ఏమిటో, ఇంకా మీరు చేయవలసింది ఏమిటో లేఖనం చెప్తుంది, ఎందుకంటే ఆయన త్వరగా రాబోతున్నాడు. మీ ధనాన్ని ఎక్కడ పోగు చేసుకోవాలి, ఎక్కడ దాచుకోవాలి చెప్పండి? దొంగలు లేని చోట, ఆమేన్. చిమ్మట్ల కొట్టని చోట, హల్లెలూయా. చెదలు లేని చోట, హల్లెలూయా. మీ ధనం అక్కడ ఉంటే, నీ సంపాదనలో కొంత అక్కడ ఉంటే, నీ మనస్సు, నీ సర్వ శరీరం అక్కడే ఉంటుంది. ఆ పరలోక రాజ్యానికి నీవు అర్హత కలిగిన వ్యక్తిగా మార్చబడతావని లేఖనం హెచ్చరిస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.